విశ్వామిత్రుడు రామలక్ష్మణుని తీసుకువెళ్ళేటప్పుడు ఆ తోవలో గంగానది యొక్క వైభవం చెప్పి కుమారస్వామి కలిసి చెప్తాడు. అక్కడే కుమార సంభవం అన్నమాట వాల్మీకి అంటాడు. ఆ మాటను తీసుకుని కుమార సంభవ కావ్యాన్ని రచించాడు కాళిదాసు. ఇది విశిష్టం అన్నమాట. అందుకే రామలక్ష్మణ కరాంబుజార్చితం కోమలాంగమతి సుందరాకృతి దండపాణి మనిషం విభావయ. బాలరూపంతోనూ ఉంటూనే బలులైన రాక్షసుల్ని సంహరించినటువంటి మహాబలుడైన సుబ్రహ్మణ్యుడు ఆ విధంగా రాక్షస సంహారం చేసి బిలద్వారంబనం త్రోచిన రాతిని దిగచివేచి ఆ భూతాన్ని చంపడమే కాక అక్కడ అడ్డుగా ఉన్న రాయిని తీసేసి వెడలుడని అనుగ్రహించెను. వెళ్ళండి అన్నట్ట అందరూ ఆనందంగా వెళ్ళిపోయారు. కానీ ఆ రక్షించిన వాడు ఎవడికి కనబడ్డాడంటే ఉపాసకుడే నక్కీరుడికి దర్శనమిచ్చాడు. ఇందుశేఖర నందను సందర్శించి ఆ చంద్రశేఖర తనయుడైనటువంటి స్వర్ణ శరీరంతో ప్రకాశిస్తున్నటువంటి సుందర స్వరూపుడు మారకోటులందు గల శృంగారము ఇందుముఖాన్ని కొనగోరను బోలినే అన్నాడు త్యాగరాజస్వామి. కోటి మన్మథుల సౌందర్యం కూడా ఆ సుబ్రహ్మణ్యుని కాలి కొనగోరము దేనికి పనికిరాదుట. అందుకే ఆయన పేరు శృంగారస్వామి ముద్దుస్వామి అని అన్నారు. అటువంటి ఆ స్వామిని సందర్శించి వందనంబులు సందడించుతూ వందనాలు చేసేట. అందరూ వెళ్ళిపోయారు కానీ నేను వెళ్లకుండా నిలబడ్డాడు. ఏమిటి నువ్వు వెళ్లకుండా ఉన్నావు అన్నట్ట. అంటే ఓ శరణాగత వత్సల కసవన ప్రభవ దీనకల్పక అపన్నాసకర దురితగిరి దేవేశ నన్ను కరుణ చూడవే సుఖినగుదున్. అబ్బాయి గారి ద్వారా చెప్తే అయ్యగారికి ఇంకా చాలా పడతారని. అందువల్లనే ఇక్కడ దాకా నేను రావడానికి కారణం మీ నాయనగారి కోపమేనయ్యా అని అంటున్నాడు. ఓ శరణాగత వత్సల శరణాగత వత్సలుడైన స్వామి, ఏనొక తప్పు చేసిన మహేశుడు నన్ను శపించే కుష్ఠరోగానుపమవ్యధిం పడుమటంచును, దానికి శాపమోక్షమిట్లానతి ఇచ్చే, దానికి శాప విమోచన ఏం చెప్పాడంటే ఆత్మనిలయంబగు రౌప్యనగంబు చూచినన్ మాన్, నా యొక్క నివాసమైన కైలాసం చూస్తే నీకు ఇది మానుతుంది అని. కానీ ఎలాగున దర్శించిన కైలాసం ఎప్పుడు ఎప్పుడు చూస్తానయ్యా కైలాసం, శరీరం చూడు ఇలా పాడైపోతుంది, ఎక్కడో ఉత్తర దిశలో కైలాసం, ఇప్పుడే వ్యాధి చాలా ఆక్రమించుకుంది నడవలేకపోతున్నాను అని అంటే సుబ్రహ్మణ్యుడు, కైలాసం బనే గాని ఉత్తర దిశా కైలాసం అని చాడడా కాలగ్రీవుడు. ఆయన కైలాసం అన్నాడు కానీ ఉత్తర కైలాసం అని లేదు కదా, మరో కైలాసం ఉందిలే అన్నాడు. ఎక్కడ అంటే దక్షిణ కైలాసం ఉందని, అంటే అక్కడ నుంచి వచ్చిన మళ్ళీ అక్కడ దాకా వెళ్ళాలా అన్నాడు. కాదులే, నువ్వు అన్నీ వచ్చావు అక్కడికి వెళ్ళలేదు, దాటి వచ్చేసావు అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ దాకా అంటే శ్రమే, అంటే ముందు ఆ కొలంలో వెళ్ళి స్నానం చేసిరా అన్నట్ట. కొలంలోకి దిగి తల పైకెత్తేటప్పటికల్లా కాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్నాడు అతడు. ఆ సుబ్రహ్మణ్యుడు తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ అనమాట క్షణంలో. అది సుబ్రహ్మణ్యానుగ్రహం. ఆయన తలుచుకుంటే ఏం చేయగలడు, ఆ శివుని యొక్క అనుగ్రహాన్ని వెంటనే ఇవ్వగలడు. అందుకే ఆ ఇద్దరు అబ్బాయిలను పట్టుకుంటే చాలు, అమ్మ అయ్యా వెంటనే వచ్చేస్తాడు మన దగ్గరికి. ఈ అబ్బాయి ఆ పని చేశాడు, వెంటనే తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఎక్కడ అంటే హేమముఖరీ సింధువ్రత తీరమున్, ఆ కొలంలో మునిగితే తిరిగి లేచింది ఎక్కడ అంటే సువర్ణముఖరీ నదిలోంచి లేచేట. లేచేటప్పటికల్లా కుష్ఠవ్యాధియు మానే, ఆ వ్యాధి అంతా పోయింది. పోయిన వెంటనే పరిగెత్తుకు వెళ్ళేట ఆ లోపల ప్రకాశిస్తున్నటువంటిది యోగమయమైన దివ్యలింగము శ్రీ కాళహస్తీశ్వర లింగము. దాన్ని దర్శించాడు. హేమముఖరీ కూలస్థ కైలాసమున్ నిష్ఠాధీశ మనస్కుడై కదిసి తన్నీరంధ్రకల్లోల భూయిష్ఠముగొంబున తిత్తమాడి గిరిజాధీశున్ శివున్ దేవతాసే శ్రేష్ఠున్ సంస్తుతి నూరు పద్యముల చేసన్ ద్రావిడోక్తిన్ తగన్. వెంటనే ఆయన ద్రవిడ భాషలో 100 పద్యాలు అప్పటికప్పుడు చెప్పేట కాళహస్తీశ్వర స్వామి మీద. తన్మయుడే చెప్పాడు, తన్మయత్వంతో పొంగులు వారింది అతని నుంచి కవిత జరి, అది 100 పద్యాలుగా. వెంటనే ఆ 100 పద్యములకు సేనాని జనకుడు అర్థచింతామణి విద్యానిధి జ్ఞానప్రసవాంబానాథుడు కాళహస్తిపతి ప్రీతి ఉండయి. ఆ 100 పద్యాలకు ప్రీతి చెందేట. ఎవడు ప్రీతి చెందాడంటే సేనాని జనకుడు ప్రీతి చెందాడు. సేనాని అంటే కుమారస్వామి, కుమారస్వామి తండ్రి ప్రీతి చెందేట. ఎందుకంటే ఆయన గారి పంపి తీని వచ్చాడు కదా, అది విశేషం అనమాట. ఆ సేనాని జనకుడు ఈ పద్యాలు విని ప్రత్యక్షం వగుచున్ కనబడ్డాట నత్కీరుడు ఎదురుగుండా కనబడి, భవము సాఫల్యంబు పొందే, నీ యొక్క సంసారం నీ జన్ముందే అది సఫలమయ్యిందయ్యా అన్నట్ట. నీకు ఏ అహంకారం నిన్ను నువ్వు నన్ను తెలుసుకోనివ్వకుండా చేసిందో, అహంకారం కుష్ఠవ్యాధి యొక్క బాధతో పోయింది, ఇప్పుడు నువ్వు నన్ను తెలుసుకోగలిగేవు. సాహిత్య శ్రీవర నీకు ఇంపగు వరంబేనిచ్చేదన్ వేడు, నీకేది కావాలంటే అది ఇస్తాను అని అడిగితే వెంటనే అన్నట్ట, నిటలంబున అంజలి పుట ఘటనంబొనరించి ప్రమద గద్గదగల అస్ఫుట వర్ణస్తుతి భాషార్భటయున్ రోమోద్గంబు పై పై వరగన్. వెంటనే పులకించిపోయి మాట్లాడేట, ఆ కవిత్వం సరిగ్గా పలకలేదుట, ఎందుకంటే ఆనందోద్రేకంతో వచ్చింది గనక మాటలు సరిగ్గా లేక తడబడుతూ ఏడుస్తూ శివుణ్ణి స్తోత్రం చేసి, స్వామి జీవితం అంటే ఏంటో తెలిసిపోయింది అయ్యా నాకు, ఈ సంసారము దుఃఖావాసానందంబు, ఇందులో ఆనందం దుఃఖంతో ఉన్నటువంటిదే, పూర్తిగా ఆనందం ఆభాసే, దుఃఖమే ఇక్కడ నిజం, దీని వర్ణింపంగా ఏ సుఖము కలుగు. ఇంతకాలం ఈ సంసారాన్ని వర్ణించుకుంటూనే కూర్చున్నాను నేను, నాళ్ళకి సంసార సారమైనటువంటి నిన్ను వర్ణించానయ్యా, దీని వర్జింపంగా ఏ సుఖము కలుగు దయనన్న అసుఖమును గొప్పవి. ఈ సంసారంగాని వర్జించిస్తే ఏ సుఖం వస్తుందో ఆ సుఖాన్ని నాకు ఇవ్వు అన్నాడు. అంటే జన్మరాహిత్యాన్ని ప్రసాదించమని అడిగిన వెంటనే ఆ శంకరుడు అనుగ్రహించి తనలో అతనికి ఐక్యాన్ని ఘటింపజేసేట, సాయుధ్యాన్ని ప్రసాదించాడు నత్కీరునికి. అంతేకాదు ఆ నత్కీరుడు రచించినటువంటి ఆ శతకం ఇప్పటికీ ద్రవిడ భాష వారందరికీ పారాయణ యోగ్యంగా ఉన్నది, అదే కాళహస్తీశ్వరుని యొక్క స్తుతిగా ప్రసిద్ధి చెందింది. అలాంటి కాళహస్తీశ్వరుని యొక్క నత్కీరుని శతకంతో ఆయన ఆరాధించి తరించిన వారు ఎందరెందరో. ఏమిటయ్యా నియమాలు అంటే భక్తి భక్తి భక్తి, ఆ భక్తి ఉన్నవారు ఎవరైనా సరే తప్పకుండా తరించుతారు అని చెప్తూ అదే మధురానగరంలో, అంటే మధురానగరం అంటే మధురై అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆ మధురైలో ఒక వేశ్యావాటిక ఉన్నది, అక్కడ మాణిక్యవల్లి అనేటటువంటి ఒక వేశ్యాంగన, ఆమె ఈ వేశ్యలందరికీ పెద్దవలే ఉండేటువంటిది. అక్కడ ఆమెకి కొంతకాలానికి ఒక కవల పిల్లలు పుట్టారట, ముద్దు మొగంబుల కన్యలిద్దరు శివభక్తి తనువులెత్తిన పగిదిని. వాళ్ళు ఎలా ఉన్నారంటే శివభక్తి రూపుగట్టిందా అన్నట్టున్నారట, శివభక్తి పుట్టిందా అని. అంతేగాని ఒక వారకాంతకి పుట్టవలసిన పిల్లలు కారు, శివభక్తి యుక్తులై పుట్టారట వాళ్ళు. అయితే ఎప్పుడైతే వాళ్ళు పుట్టి పెరుగుతున్నారో ఈమెలో అనేక ఆశలు రేకెత్తాయి, రేకెత్తి తమ కులవృత్తిలో వీరి వల్ల అనేకం సంపాదించవచ్చు అని పెక్కు తెరగుల ఈ రీతి పెంచి, ఆ పెంచడం కూడా వాళ్ళ కులవృత్తికి అనుగుణమైన వాతావరణంలో పెంచి అనేకములైనటువంటి పణ్యధర్మంబు, అంటే శరీరంతో వ్యాపారం చేసేటువంటి ధర్మాలన్నీ బోధిస్తూ ఉంటే మదిలో ఉన్న పట్టువడక, ఆ తల్లి చెప్పే బోధలేమి వీళ్ళకి ఎక్కట్లేదుట, వీళ్ళకి లోపల నుంచి తమంతా తాముగా కలుగుతున్న మరో ధర్మం ఉంది, అదేమిటంటే శైవ ధర్మం వే ధర్మంబుగా విధించే. వాళ్ళకి తెలియకుండానే శివధర్మం ఒక్కటే వాళ్ళకి అర్థమవుతుంది, కానీ ఇంకేమీ అర్థం కావట్లేదుట. ఆ పసిబిడ్డలు ఏమి జననాంతర వాసనయో, ఏమి జననాంతర వాసనయో, కనుంగవన్ చూపులి గుర్చుచో శివుని చూడదలంతురు. ఒక అత్యద్భుతమైన పద్యం ఇది, ధూర్జటి గారు వారి శివభక్తిని వర్ణిస్తున్నారు. ఆ పసిబిడ్డలు ఏమి జననాంతర వాసనయో, కనుంగవన్ చూపులి గుర్చుచో శివుని చూడదలంతురు, పల్క నెర్చుచో తాపస మానసాంబుది సుధాకరు శంకరు రూప వర్ణనాలపములాడబోదురు కళానిధి శేఖర భక్తియుక్తలై. అదేమి జన్మాంతరాల వాసనో, లేకపోతే వాళ్ళకి చూపులు వచ్చిన దగ్గర నుంచి శివుణ్ణే చూడాలనుకుంటున్నారట, మాటలు వచ్చిన దగ్గర నుంచి మహాదేవా అనుకుంటా స్వామినే వర్ణిస్తున్నారట, మరో ప్రపంచం లేదు. అంతేకాదు వీళ్ళ శరీరం క్రమంగా పెరుగుతూ ఉంటే దానితో పాటు శివభక్తి పెరుగుతుందట, అంత చక్కగా వర్ణించాడు. శైవాగమంతర జ్ఞానంబు తనులతా ప్రభయు అంతంతకు అభినవముగా, శరీరంలో సౌందర్యం ఎంత పెరుగుతుందో శివభక్తి అంత పెరుగుతుంది. ఈ విధంగా వారు నిత్యము కూడా దైవంగా ఎంచుకున్నది ఎవరంటే కాళహస్తీశ్వర స్వామిని ఎంచుకుని నత్కీరుడు రచించినటువంటి కాళహస్తీశ్వర శతకాన్ని నిరంతరము నిత్యవ్రతంబుగా పఠించుచు శంభుడే తమకు పరమపురుషుండనియుండా శివుడే తనకు సర్వస్వము అని ఉంటే, ఇక్కడ ఈమె చేస్తున్నది ఏమిటి అంటే కామశాస్త్రమంతా బోధిస్తుందట, కానీ ఒక్కటి వీళ్ళకి అర్థం కావట్లేదుట, శివుడికి సంబంధించింది ఏది చెప్పినా వెంటనే అర్థమైపోతుందట. ఆ జీవుడు దేని ద్వారా తరించాలనే పుణ్యం మూట కట్టుకొచ్చాడో ఆ విద్యే ఎక్కుతుంది, ఇంకే విద్యలు ఎక్కువ. అందుకే ప్రహ్లాదుడికి రాక్షస విద్యలు ఎన్ని నేర్పినా ఆయన విష్ణు ధర్మం తప్ప ఏది ఎక్కలేదు. అలాగే వీళ్ళకి బాల్యము నుంచి కూడా శివభక్తి తప్ప మరేమీ లేదు, ఎప్పుడు చూసినా విభూతి పెట్టుకుని రుద్రాక్షలు ధరించి శివచింతన చేసుకుంటూ ఉంటే మొదట్లో బాల్యంలో సహించింది, ఇప్పుడు యవ్వనం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అలాగే ఉండగానే తల్లికి కోపం వచ్చింది, రసికులు మీ గాన రసమాన వచ్చిరి పాడరే శివభక్తి పాడుగాను, జానలు మీ విలాసము చూడవచ్చిరి చూడరే శివభక్తి చూరవోను, వల్లవుల్ మీతోడ భషింపవచ్చిరి పలుకరే శివభక్తి పారిపోను. మీతో కబుర్లాడాలని, మీరు వీణలు మీటాలని అనేక మంది ఎదురు చూస్తుంటే ఈ శివ పూజలేమిటి మీకు ఆ శివభక్తి పాడుగాను అన్నారట. వాళ్ళు చెప్తున్నారు సమాధానం, శ్రీకాళహస్తిపతి పదకోకనదారాధనంబె కులధర్మము తల్లోక వ్యాపక చిద్ విద్యాకార స్మృతి కాణాచి మదంబా. అమ్మా ఒక్క మాట, మాకు సహజ ధర్మం ఏమిటి అంటే ఆ శివదర్శనము శివభక్తి మాత్రమే సహజ ధర్మం. పైగా తల్లి అంటుంది మన వద్ద మణిమంత్ర ఔషధాలు ఉండాలి సుమా అంటుంది. ప్రతి విద్యలో మణిమంత్ర ఔషధాలు ఉంటాయట. మణి అంటే మణులు. ఈ మణులు ఏం చేస్తాయంటే వాళ్ళ దగ్గర ఉన్న విద్యని రాణింపజేస్తాయి. ఇప్పుడు కూడా నాకు ఫలానా గ్రహం బాగోలేదు, నాకు ఏ రాయి బాగుంటుంది చెప్పండి అని అంటూ ఉంటాం మనం. ఇది మణులు అన్నమాట. ఇక రెండవది మంత్రం, ఏదైనా మంత్ర జపం. మూడవది ఔషధం. ఇవి ప్రతి విద్యకి వాళ్ళకి దగ్గర ఈ మణిమంత్ర ఔషధాలు ఉంటాయి ప్రతి విద్యకి. ఆ విద్యలో వాళ్ళు కాపాడబడాలి. కనుక వీళ్ళకి కొన్ని మణిమంత్ర ఔషధాలు ఉన్నాయి, కామశాస్త్రాలు ఇవన్నీ చెప్పబడ్డాయి. కనుక ఈ మణులు, ఈ మంత్రాలు, ఈ ఔషధాలు వాడండి అని చెప్తారు. అందుకే ఏమైనా మందు పెట్టేశారా అని సామెత మనం వింటూ ఉంటాం. ఇవన్నీ వీళ్ళ విద్యల్లో చెప్పబడ్డ విశేషాలు అన్నమాట. ఏ మందు పెడితే ఎవరు లొంగుతారు, ఏ మంత్రం వేస్తే ఎవరిని వశీకరణం చేయొచ్చు, ఏ మణులు వాడాలి, ఇవన్నీ కూడా వాళ్ళ విద్యలు వాళ్ళకున్నాయి. ఆ మణిమంత్ర ఔషధాలు ఇస్తాను నేర్చుకోండి అన్నది తల్లి. వాళ్ళు దానికి సమాధానం చెప్తున్నారు, మణిమంత్రౌషధ శక్తుచే విటుల ప్రేమగ్రస్తులం చేసి తన్మణిభూషాదులు పుచ్చుకోగొలుపదమ్మా బుద్ధి. మా బుద్ధి నువ్వు చెప్పే మణిమంత్ర ఔషధాల దగ్గరికి వెళ్ళట్లే. మేము ఎప్పుడో మణులు, మంత్రం, ఔషధం కూడా సంపాదించుకున్నాం. ఏమిటో తెలుసా మణి? రుద్రాక్షయే మణి పంచాక్షరి మంత్రము ఔషధము భస్మంబు. ఎంత చక్కగా చెప్పారు చూడండి. శివభక్తుడికి ఏదయ్యా మణి, రుద్రాక్షకు మించిన మణి లేదు. అది చూడగానే ఒళ్ళు పులకిస్తుంది. అంతేకాదు పంచాక్షరియే మంత్రము భస్మమే ఔషధం చాలు. ఇవి ఉంటే చాలమ్మా ఆత్మనాథుండు దక్షిణ కైలాస విభుండు. ఆ దక్షిణ కైలాసపతి అయినటువంటి కాళహస్తీశ్వరుడే మాకు. ఆయన్ని ఒకసారి అటువైపు మనస్సు ఎడితే ఇటువైపు రాదమ్మా, మందార ఒకరంద మాధుల్యమున తేలు మధుపంబు ఓవునే మదనములకు. భక్తులు ఎక్కడుండి మాట్లాడినా ఒకటే లాంగ్వేజ్ వాళ్ళది, వాళ్ళ హృదయ ఘోష ఒకటే. అందుకే శివుని అపేక్షించిన చిత్తంబు చిత్తజాయత్తమై విటులపై ఆశపడునే, పరశివ స్తుతి కథా భాషలు విను వీణులు ఆనునే కుంటెనలాడు పలుకులు. ఈ లోకంలో వీణ్ణి మెప్పించడానికి, వాణ్ణి మెప్పించడానికి ఎవడితో ఏం మాట్లాడితే ఏమొస్తుందో అని తర్ఫీదులు ఇచ్చుకుని ఇన్ని మాట్లాడుతూ వృధా కాలక్షేపం చేసే కన్నా ఈ నోటితో ఆ అక్షరాధీశ్వరుడైన ఆ శంకరుని నృతించడం దివ్యం. అదే లభించినప్పుడు ఈ పిచ్చి మాటలు ఎందుకమ్మా? ఈశ్వరేశ్వరమూర్తి నిక్షింపగోరుడు చూపు అన్యరూపంబు చూడజనునే, ముక్తి వల్లభు అనురక్తి కూడదలంచు కాయంబు కూడునే కాముకులను. ఆ శంకరంలో లీనమవడానికి తపించిపోయేటటువంటి ఈ జీవుడు ఈ వృధా మానవుల వైపు కోరుకుంటాడా? హరుని భవహరు శ్రీ కళహస్తి నిలయు వినుతి యొనరించు జిహ్విక మనుజతతికి ప్రియము చెప్పంగా పోగునే నయము మీద. ఆయన్ని వినిపించవలసిన నోరు మానవుణ్ణి వినిపించదు. ఇదే అంటాడు అన్నమయ్య, నరహరి కీర్తన నానిన జిహ్వ ఒరులను తింపగ నోపదు జిహ్వ. ఆయన్ని కీర్తించిన నోలి నాలికతో మరెవరిని కీర్తించలేం అని వారధర్మోపదేశంబు వలదు తల్లి. ఇప్పుడు ఆ ధర్మోపదేశాలు మాకొద్దు. అమృతముగ్రోలు జిహ్వ చవి అందుదలంచున తేనే, ఇంటిలో అమరమహీర్ఘం ఉదయమైన నరుండవనీసు వేడునే. అమృతాన్ని తాగిన నాలికకి ఇంకే రుచిలైనా కావాలా చెప్పు. అలాగే ఇంట్లో కల్పవృక్షం ఉంచుకుని వాడి పంచన వీడి పంచన వెళ్ళి అడుక్కోవలసిన అవసరం ఉంది. అలాగే యమిజన భాగ్య రూపముకు ఆదిమతత్వము కళహస్తి దైవము. యమిజన భాగ్య రూపము, యమిజనులు అంటే యమి అంటే నిగ్రహ శక్తి కలిగినటువంటి మౌనులు. ఆ మౌనుల యొక్క భాగ్యమైనటువంటి ఆది దైవము కళహస్తిపతి ఆయన్ని భజయించు మానసము వారవధూమద సౌక్ష్యమందునే. ఆ మనస్సు ఆ ఆనందంలో ఉన్నటువంటిది ఈ లోక సుఖాల వైపు వెళ్ళదు అని ఎప్పుడైతే చెప్పారో వీళ్ళని మార్చడం ఇంకా కష్టమనుకున్నారు, ఇక్కడ ఉండడం ఇంకా కష్టమని వీళ్ళు అనుకున్నారు, ఇక్కడ నుంచి ఎలాగైనా పారిపోవాలి అని వీళ్ళు అనుకుంటున్నారన్న విషయం ఓ ఇద్దరు దొంగలకు తెలిసిందిట. తెలిసి వెంటనే ఏమన్నారంటే, ఎవరైనా ఒక మహాత్ముడు వస్తే కాళహస్తి వెళ్ళిపోదామని ఎదురు చూస్తున్నారు వీళ్ళు, తోవ తెలియక ఎవరు తోడైనా తీసుకుందామని. ఆ విషయం కనుగొని ఆ ఇద్దరు దొంగలు మంచి శివదీక్షాపరుల వలె వేషాలు వేసుకుని వచ్చారు. చక్కగా భస్మరేఖలు, తర్వాత రుద్రాక్షలు వేసుకుని పంచాక్షరి జపం చేసుకుని వచ్చి మిమ్మల్ని మేము తీసుకెళ్తాం, అన్ని ఏర్పాట్లు చేసుకునండి, తోవ ఖర్చులు అవన్నీ కావాలి, ఇక్కడి నుంచి కాళహస్తి వెళ్ళాలంటే ఆ కారణం చేత మీ దగ్గరున్న అలంకారాలన్నీ పట్టుకురండి, మన తోవ ఖర్చులకు వరకు వస్తాయన్నారు. వీళ్ళు మాత్రము కేవలం శివచిన్న ధారణ చేసుకుని సాత్వికమైన వస్త్రధారణ చేసి బయలుదేరారు వాళ్ళ వెంట. ఈ తోవలో వాళ్ళు అనేక నగరాలు అవన్నీ దాటి వెళుతూ ఉన్నారు. అక్కడ నుంచి వాళ్ళు వెళుతూ వెళుతూ ఎంతటి దేవతలను చూశారంటే, అక్కడ నుండి వారు సుఖమైన ప్రయాణమున చిదంబరు మృక్కుల ఇక్క తాండవ సముద్ధత పాద నిపాతి తాంగదు ఆ వాక్కమలే సమానస నివాస భవం శివకామ సుందరిన్ ప్రక్కన నారతంబు బెడబాయగనే నిజితాంగ సంభవం. అటువంటి శివకామ సుందరి సమేతుడి నటరాజు నివసించే చిదంబరం, ఇంకా త్రోవలో ఉన్నటువంటి అనేక దివ్యక్షేత్రాలు నడిచి వెళుతూ ఉంటే తోవలో అడవులు వస్తున్నాయి, ఊళ్ళు వస్తున్నాయి, వీళ్ళు కాచు కూర్చున్నట్ట. ఎక్కడైనా ఒక అడవి కనబడితే ఇక్కడ వీళ్ళని చంపి ఈ నగలు తీసుకుందామా అనుకుంటున్నారు. అలాగే ఏదైనా ఊరు కనబడితే చుట్టూ ఎవరూ లేకుండా చూసి చంపేద్దాం అనుకుంటున్నట్ట. అలాగే ఎక్కడ వీళ్ళు చంపేద్దాం అనుకుంటున్నారో అక్కడక్కడ ఒక అడ్డంకి వస్తుందట. ఆ అడ్డంకి ఎలా వస్తుందంటే, ఇక్కడ కూయి చెప్పుటకు ఎంతయ్య దూరము, చెప్పు మార్చిపోవని ఇక్కడ వైపు నట్టడవి, ఇక్కడ చేరువ ఊరు పల్లె లేదు, ఇక్కడ ఎవ్వరూ తిరుగరు, ఇక్కడ నేడేది ప్రొద్దుదాచుకోని ఇక్కడ వాటమటంచు. వాళ్ళు అనేకములైన సదుపాయాలు చూసుకుంటున్నారు, ఇక్కడ అరిస్తే ఎవరికి వినబడదు, అంత దూరంగా జనాలు ఉన్నారు కనుక ఇక్కడ చంపవచ్చు అనుకుంటున్నారు. మరొక చోట ఇది నట్టడివి కనుక ఏం చేసినా ఎవరికి కనబడదు, ఈ చుట్టుపక్కల ఊరు పల్లె లేదు, ఇక్కడ రాత్రి అయిపోయింది కనుక జనసంచారం లేదు అని వీలు కోసం చూస్తున్నారు. ఎప్పుడు వీళ్ళు వీలు కోసం చూసి కత్తి నూరుకోబోతున్నారో అప్పుడు ఎవడో ఒకడక్కడికి వస్తున్నట్ట. ఆ రావడం ఎలాగుంటే రాజును సేనయున్, ఒకసారి ఒక ఆ ఊరు రాజుగారు సేన అటువైపు వెళుతుందిట, వెళ్ళగానే అయ్యో అవకాశం చేజారిపోయింది అనుకున్నట్ట. మరొక చోట శబర రాజు పులింద భటాలయం, అడవుల్లోకి వెళుతూ ఉంటే అక్కడ చంపేద్దాం అనుకునేటప్పటికల్లా అక్కడ బోయరాజు, చూడండి ఇక్కడ బాగా గమనించండి, ఎవడో ఒక వ్యక్తి కాదు, ఒక రాజు ఆయన వెనకాల సేన, ఇక్కడ కూడా ఒక బోయల రాజు ఆయన వెనకాల సేన. మరొక చోటకు వెళ్ళేటప్పటికల్లా వణిగ్రాజును వైశ్యులు, ఒక వైశ్య బృందం వాళ్ళకు అధిపతి కనబడుతున్నట్ట. ఇంకొక చోటకు వెళ్ళేటప్పటికీ తపసి రాజును శిష్యతతిన్, తాపసుల రాజు శిష్యులు వాళ్ళతో చుట్టూ శిష్యులు, ఒక మహాతపస్వి ఆయన అనుసరించి కొందరు శిష్యులు. కొన్ని చోట్లకు వెళ్ళేటప్పటికల్లా కపాల భృద్రాజును జోగిపిండులు, మరొక చోటకు మహాశివయోగులు పాశుపత యోగులుంటే వాళ్ళకు ఒక పాశుపత యోగి రాజు ముందున్నట్ట, ఆ వెనకాలంతా పాశుపత వేషధారులైనటువంటి శిష్యులున్నారు. ఇంకొక చోట పశురక్షక రాజును గొల్లవాండ్రుని, పశువుల కాపరిగా పెద్దవాడు ఉంటే ఆయనతో పాటు ఇతర గోపాలకులందరూ ఉన్నారట. ఇలాగా ఎవరు ఇన్ని రూపాలతో తిరుగుతున్నారంటే రాజధరుండుతో చెవుడు రాజుముఖీమణి రక్షణార్థమై ఆ చంద్రశేఖరుడు, వీళ్ళు ఎప్పుడు చంపుదామనుకుంటే అప్పుడు ఇలా వచ్చి కనబడుతున్నట్టు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా, ఒక చోట రాజు సేనలతో, ఇంకొక చోట శబరరాజు అంటే బోయిలరాజు బోయిలతో, ఇంకొక చోట వైశ్యరాజు వైశ్యులతో, ఇంకొక చోట మహాతపస్వి తాపసుల శిష్యులతో, మరొక చోట పాశుపత యోగిగా శిష్యులతో, ఇంకొక చోట పశుపాలకుడుగా గోపాలకులతో. ఇక్కడ విశేషం ఏమిటంటే రుద్ర నమక మంత్ర స్వరూపాలన్నీ ఇక్కడ చూపిస్తున్నాడు. అది విశేషం, మొత్తం రుద్రంలో చెప్పబడ్డటువంటి విశేషం. నమో మృగయుభ్యశ్వనిభ్యశ్చవో నమో నమః, క్షేత్రాణాం పతయే నమః, పుష్టానాం పతయే నమః, ఉపవీతాయ పుష్టానాం పతయే నమః అని ప్రతి వర్ణములో ప్రతి మార్గంలో శివుడే ఉన్నాడు అని చెప్పడానికి రాజును వర్ణించాడు, వైశ్యుల్ని వర్ణించాడు, బోయవారిని వర్ణించాడు, తపస్సుల్ని వర్ణించాడు, యోగుల్ని వర్ణించాడు, పశుపాలకుల్ని వర్ణించాడు. ఇవన్నీ కూడా శివ విభూతులతో ప్రకాశిస్తూ ఉంటాయి. కనుక రుద్ర నమక మంత్రాల్లో చెప్పబడ్డటువంటి తన తత్వాన్నంతటిని కూడా దర్శింపజేశాడు. కానీ వచ్చిన వాడు శివుడని తెలియదు, అసలు తమకు ప్రమాదంలో ఉన్నామని వాళ్ళకి తెలియదు, ప్రమాదం తలపెడదామని వీళ్ళకి తెలుసు, ప్రమాదంలో పడబోతున్నామని వాళ్ళకి తెలిసి రక్షించు స్వామి అనుకోవట్లే, వాళ్ళ హృదయంలో స్వామి ఉన్నాడంతే, రక్షించమనే మొరలేదు. రక్షకుడే హృదయంలో కూర్చున్నాడు, ఆయన హృదయంలో ఉంటే ఆయన అడుగడుగు నా కనిపెట్టుకు రక్షించుకుంటాడు, అదే విశేషం అన్నమాట. ఆ రక్షణ ఎలా ఇస్తున్నాడో చూసారా, అడగకుండా ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ రక్షించాలో అక్కడ రక్షించుకుంటూ వస్తున్నాడు, అది స్వామి యొక్క కరుణ. అందుకే మహాదేవా అనుకుని వెళ్ళేవాడు వెనకాల దూడ వెంట ఆవులా పరిగెడతాను నేను మా ఆవిడ అని చెప్పాడు శివుడు. అంటే పార్వతీ సహితుడై ఆ భక్తుడి వెంట పరిగెడతాడట, దానికి ఉదాహరణ ఇదే. అడవుల వెంట పరి తిరుగుతూ ఉంటే ఎప్పుడు నరుకుదామా అనే మహారాక్షసులు లాంటి దుర్మార్గులు పక్కనే ఉంటే వాళ్ళు తోడు తీసుకుని వెళుతున్నా వీళ్ళకి ప్రమాదం లేదంటే, పవి పుష్పంబగు అగ్ని మంచగు నకూపారంబు భూమి స్థలమౌ శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమౌ అవనీ మండలి లోపలన్ శివశివే త్యభాషణోల్లాసికిన్ శివనీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. అయ్యా శివశివ అనుకునే వాడికి వాడి మీద వజ్రాయుధం వేస్తే పూలదండ అయిపోతుందిట. పవి పుష్పంబగు అగ్ని మంచగు, వాడిని అగ్నిలో తోసిస్తే అది మంచు అయిపోతుందిట. అకూపారంభు భూమి స్థలము, సముద్రంలో పడేస్తే అది భూమి అయిపోతుందిట. శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారము. ఏమిటయ్యా శివశివే త్యభాషణోల్లాసికిన్, శివశివాని ఉల్లాసంగా ఎవరు సంకీర్తన చేస్తారో వారికి అడుగడుగున శివరక్ష లభిస్తుంది. అందువల్లనే ఈ శత్రువుల వల్ల కూడా ఏమీ ప్రమాదం రావడం లేదు. ఇలా చేరుకుని అనేక క్షేత్రములు దాటి వెళ్ళారు. అలా వెళుతూ ఉంటే ఒక చోట వారు విశ్వనాథుని అంటే కాశీపతి అయిన కాళహస్తీశ్వర స్వామిని దర్శనం చేసుకుంటూ వెళుతూ అనేక క్షేత్రాల లో ఉన్న శివుణ్ణి కూడా చూస్తున్నారు. అలా ఒక పల్లెకు వెళ్ళారు. ఆ పల్లెలో ఉదయాన్నే లేచి వాళ్ళ నిత్యకృత్యమైన శివార్చన చేసుకోబోతున్నారు. వాళ్ళు అనుకున్నారు, ఇప్పటికే దగ్గరకు వచ్చేసాం, ఇంకాసేపట్లో కాళహస్తికి చేరిపోతారు వీరు, చేరిపోతే మనకు లాభం లేదు, ఇంకా ఇవాళ తప్పదు, నేడు అబ్జాస్యలను చంపి భూషారత్నాది ధనంబు పుచ్చుకొని ఇచ్చావృత్తి పోవచ్చు కాంతారంబుల్ పడి నిర్గమించి. వాళ్ళు ఆ అడవి దగ్గర ఒక చెట్టు నీడ కూర్చుని పూజ చేసుకుంటున్నారు. ఆ సమయంలో వీళ్ళు అనుకుంటున్నారు, ఇది దాటిపోతే మరి అవకాశం దొరకదు కనుక ఏదైనా సరే మన ఇవాళ చంపేయక తప్పదని కత్తులు తీస్తున్నట్ట ఈ చప్పుడు చెల్లెలిగింది. విని వెంటనే అప్పాపాత్ములు అరిష్ట సాధ్వసము చేయన్ చెల్లియున్ మెల్లనే అప్పా చూడుము అటన్నా, అక్క చూడు ఏం చేస్తున్నాదో అనంటే కన్నెనకి, ఓ అమ్మ పరాకేటికే ఎందుకలా బాధపడతావు, చెప్పంచూపగరాని లోకజనకున్ శ్రీకాళహస్తీసు మా అప్పయ్యన్ భజయింప ఏమైనా ఏమయ్యన్ మదించుడవే. మా అప్పయ్య అన్నది ఎంత గొప్ప, మా అప్ప అయ్యా అంటే మా అయ్య అయినటువంటి సర్వేశ్వరుడు సదాశివుడు హృదయంలో ఉన్నాడు, భయపడకు అనగానే వెంటనే అక్క చెప్పిన మాటకి తదేక నిష్ఠాపావన భావన సమాధి పరవశులగుచున్ సేవింపంగా. భక్తిలో భయం ఉండకూడదు, స్వామున్నాడు నాకేమిటి అనే స్థితి. అందుకే వాళ్ళ కత్తులు నూరుతున్నా ఈ హృదయంలో శివభావన ఊరుతుంది, అందువల్ల ఆ నూరుతున్న కత్తులు వీళ్ళనేమి చెయ్యవు అనేటువంటి పరవశ ధ్యాన సమాధిలో నిమగ్నమై శివారాధన చేసుకుంటూ ఉంటే ఒక గుంపు వచ్చింది, ఎట్నుంచో వచ్చింది అడవుల్లోంచి. ఆ గుంపు ఎవరు అంటే శివక్షేత్రానికి యాత్రకు వెళుతున్న గుంపు. అందులో ఆ గుంపుకు నాయకుడు ఉన్నాడు. అతను ఎంత అందంగా ఉన్నాడంటే ఆ గుంపు స్తోత్రాలు చేస్తుందిట. ఎవరిని? శ్రీకాళహస్తి గౌరీపతి స్తోత్రముల్ పెట్టిన ఆ విధంగా గౌరీపతి స్తోత్రాలు చేస్తూ ఒక్కొక్కరు విభూతి కట్లు వేసుకుని చిందులు వేస్తూ వస్తూ ఉంటే వారి మధ్య మౌనంగా ఒక దండాన్ని పట్టుకుని బ్రహ్మవర్చస్సుతో ప్రకాశిస్తూ విపుల త్రిపుండ్ర ధారణ చేసి రుద్రాక్షలు వేలాడుతున్నటువంటి మహా తేజస్సాలు మౌనంగా వస్తున్నట్ట వారి వెంట చిందులు వేస్తూ భక్తులందరూ వస్తున్నారు. అందరూ కలిసి శివధ్యానం చేసుకుంటున్నారు. ఇలాగా ద్రవిడ జంగమ వేషంబులవధరించి ఆ ద్రవిడ దేశానికి చెందినటువంటి శైవారాధకులందరూ రాగానే వీళ్ళకి ఒక్కసారి ఆ సందడి అంతమంది ఒక్కసారి రాగానే భయపడిపోయి వీళ్ళు ఇంకా అడవుల్లోకి పారిపోయేట దొంగలు. ఇంకా వాళ్ళ ఐపు లేదు, వీళ్ళిద్దరూ ఉండిపోయారు. ఇప్పుడు కాళహస్తికి ఎలా వెళ్లాలో వీళ్ళకి తెలియడం లేదు. వచ్చారట వాళ్ళు, ఎందుకున్నారు ఇక్కడ అన్నట్ట పెద్ద, స్వామి దగ్గరికి వెళ్ళాలని బయలుదేరాం, వాళ్ళు ఇలా చంపబోయారు, ఏమి చేయాలనుకున్నాం, ఈ లోపల వాళ్ళు పారిపోయారు అంటే, మా యమ్మలారా కరుణాతోయనిధిన్ కాళహస్తి తుహినాంశుధరుని శ్రేయోనిధి ఆరాధన సేయం గొనిపోయదు ప్రచింతయుడుగుడి. ఆ శివుణ్ణి ఆరాధించాలనుకుంటున్నారా, నేను తీసుకెళ్తాను రండి అన్నట్ట అని ఆయన తీసుకెళ్తూ వీళ్ళతో కబుర్లాడుతూ వెళుతున్నట్ట. ఆ కబుర్లాడుతూ అడవిలో వెళుతూ ఉంటే వీళ్ళకి అడవిలో వెళుతున్నట్టు అనిపించలేదు. ఇంతవరకు వాళ్ళకి ఆయాసము బాధ వచ్చింది, కానీ ఇప్పుడు అసలు ఆయాసమే లేదుట. ఎందుకంటే చల్లగా అనిపిస్తుంది, పైన ఏదో తెలియదు, చక్కని నీడ ఏదో ఉన్నట్టు అనిపించింది వాళ్ళు. అవే ఇంతవరకు చెట్లు నీడలు తిరిగారు, ఆ నీడలు కూడా ఈ చల్లదనం ఇవ్వలేదుట, అంత చల్లగా ఉందిట. అంతేకాదు ఆయనతో పాటు వీళ్ళు నడుస్తున్నారు, ఆయన అడుగులు వేసి వెళుతూ ఉంటే చెట్ల నుంచి వాటంతట అవే పువ్వులు కురుస్తున్నాయట విశిష్టంగా. అంతేకాదు పక్షులు కూడా కమ్మని గానాలు చేస్తూ ఉన్నాయట. వాతావరణమే అసలు భూమి మీద ఉన్నట్టు అనిపించలేదుట. ఆయనతో పాటు నడుస్తూ ఉంటే ఆయన కబుర్లు చెప్తూ మార్గాయాసం లేకుండా సరిగ్గా కాళహస్తి పురం దగ్గరికి తీసుకెళ్ళి అదిగో ఊరు వచ్చేసామన్నట. వాళ్ళు ఒక్కసారి కాళహస్తిని చూసి నమస్కరించి వెనక్కి తిరిగేసేప్పటికల్లా ఈ బృందము లేదు, నాయకుడు లేదు. వెంటనే అనుకున్నారు, ఏ స్వామి ఏ పథాం పథిరక్ష ఐల వృధాయ వ్యుధ అంటుంది రుద్రం. ఏ మహానుభావుడు ప్రతి మార్గంలో ఉండి మనల్ని రక్షిస్తుంటాడో అన్నప్రదాతో ఆ రుద్రునికి నమస్కారము అని. ప్రతి మార్గంలో ఉంటాట నమ పచ్చాయచ అన్నారు. పచ్చాయచ అంటే పథముల యందు ఉండి కాపాడే రుద్రునికి నమస్కారం. ఎలాంటి మార్గాలున్నాయో వర్ణిస్తాడు రుద్రంలో. అవేమిటంటే కంటకాలతో ఉన్న మార్గములు, కాలిబాటలు, రాజమార్గములు, నమ ప్రపచ్చాయచ కిగుంశిలాయచ నమ క్షయనాయచ అనేటువంటివి. అలాగే నలుగురు నడవడం వల్ల నలిగిన బాటలు, ఎవరు అడుగులు వేయకపోవడం వల్ల కంటకాలతో రాళ్లతో ఉన్న బాటలు, ఇన్ని బాటలలోనూ నాకు ఆ పరమాత్మ రక్షించుగాక అని చెప్తారు. రుద్ర మంత్రాల్లో ఉండే భావం అది. అన్ని మార్గాలలో రక్షించేటటువంటి వాడు ఆయనే. అందుకే మార్గాలలో కూడా ఒక్కసారి శివుని తలంచుకుంటే ప్రతి మార్గంలో ఆయన రక్షిస్తాడు. మార్గాలంటే తోవలు. ఏ తోవలు? మన బ్రతుకు తోవలు, మన బ్రతుకు మలచుకున్న త్రోవలు, మన ఆలోచనలు పరిగెడుతున్న దారులు. ఏ ఆలోచనలో పరిగెడుతున్నా శివుణ్ణి తలంచుకుంటే ప్రతి ఆలోచనలో, ప్రతి మలుపులో, ప్రతి నిర్ణయంలో ఆయన నుండి మనల్ని ఆదుకుంటాడు. అందుకు నిదర్శనం ఇదే. శివచింతన తప్ప వీళ్ళకి ఏమీ తెలియదు. మమ్మల్ని రక్షించు స్వామి అని కూడా అనలేదు. వీళ్ళు నడుస్తుంది శివునికి అభిముఖంగా. ఎవడు శివుడి వైపు నడుస్తాడో వాడికి అడుగడుగున రక్ష, శివరక్ష అది ఇక్కడ జరుగుతోందనమాట. ఈ విధంగా ఎప్పుడైతే వాళ్ళు అంతర్ధానం అయిపోయారో వెంటనే వీళ్ళు ఒళ్ళు జల్లుమంది. ఎవరు ఏమైపోయారు క్షణంలో వీళ్ళు. అప్పుడు అనుకున్నారు, వచ్చినవాడు శ్రీ కాళహస్తి మహాదేవుడు, జంగమాకృతి విభూతిన్ భృత్యులం కూడా వచ్చి ప్రమదగణాలతో సహా వచ్చాడయ్యా మనతో పాటు. ఆయన అడుగులు వేస్తుంటే ఆయన వెనకాల మనం నడిచేమా? ఎంత ధన్యులు, ఎంత ధన్యులు. అందుకేనేమో ఎప్పుడూ తెలియని శాంతి ఆ మార్గం అంతా కూడా. శివుని వెంట నడిచేటప్పుడు ఆ శాంతి లభించింది. ఆత్మనగరీ సీమోపకంఠంబు చేర్చి తన ఇంటి దగ్గరికి తానే చేర్చాడు. అది శివుని దగ్గరికి చేర్చేవాడు ఎవడు? శివుడే చేర్చగలడు, ఇంకెవరు చేర్చలేరు. అందుకే తానే చేర్చి మనల్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడే. ఇంతసేపు ఆయనతో వెళ్ళాం, ఒక్కసారైనా ఆయన శివుడు అని తెలుసుకోలేకపోయామే. చింతింపలేమైతి మంతకంతకుడని ఎరుగమైతిమి పార్వతీశుడనుచు, తెలియమైతిమి మది దేవదేవుండని పట్టమైతిమి ఖండపరశువనుచు, కానలేమైతిమి గంగాధరుండని భావింపమైతిమి భర్గుడనుచు, తలపలేమైతిమి దర్పకాహితుడని ఎన్నమైతిమి జగదీశుడనుచు, నెరమైతిమి శివుడని నిశ్చయింప మ్రొక్కమైతిమి భవుడని మోకరిల్లి, చూడమైతిమి హరుడని చొక్కి చొక్కి ఇంక ఎన్నడు దర్శింతుమిందు ధరుని. అంత దివ్యదర్శనం ఇచ్చాడే. ఆ ఇచ్చినప్పుడు ఇతడు అంతకాంతకుడు, యముణ్ణి సంహరించిన వాడు అనే ఊహ కూడా రాలేదు. ఈయన పార్వతీశ్వరుడని తెలుసుకోలేకపోయాం, ఈయన దేవదేవుడని గ్రహించలేకపోయాం, ఈయనే మన పాలిటి దైవం అని గ్రహించి పాదాలు పట్టుకోలేకపోయాం. ఏ స్వామి కోసం తప్పించిపోతున్నామో ఆ స్వామి కనబడితే రెండు చేతులు దోయించి నమస్కరించలేకపోయాం, సాష్టాంగ దండ ప్రణామం చేయలేకపోయాం. ఇంకెప్పుడు చూస్తాం స్వామిని? కట్టుకొయ్యకు చేరి కామధేనువు తప్పే కనవచ్చిన పెనిధానమడిగే, కరతలంబుననున్న సురమణి పడిపోయే పండిన తపము నిష్ఫలత పొందే, మ్రొలవచ్చిన కల్పసాల ముప్పెనబోయే వచ్చిన భగ్యదేవత తొలంగే, ప్రాప్తమయ్యను సిద్ధరసము నీరసమయ్యే దొరికినవు దొరికియు వృధ అయ్య పరుసవేది, ఎమిసేయుదుము ఇట్లు విశ్వేశ్వరుండు కాళహస్తీశ్వరుడు భవగహన దహన దక్షుడు అపవర్గ విభుడు ప్రత్యక్షమయ్యు తెలియకుండంగ వెనువెంట మలగిచనియే. ఒక కామధేనువుని కట్టుకొయ్యేదాకా తేగానే అది అంతర్ధానం అయిపోయినట్టయిపోయింది. అంతేకాదు దగ్గరగా కనబడ్డ పెన్నిధి ఒక్కసారి మాయమైపోయింది, చేతిలోకి వచ్చినటువంటి చింతామణి జారిపోయింది, పండిన తపము నిష్ఫలత చెందే, దగ్గర కనబడ్డ కల్పవృక్షం ఒక్కసారి ముంచుకుపోయిందే, ప్రాప్తమైన సిద్ధరసం నేలపాలైందే, దొరికిన పరుసవేది వృధా అయిపోయింది. ఎమిసేయుదుము స్వామి ప్రత్యక్షమయ్యు తెలియకుండంగ వెనువెంట మెలగచనయే, ఫలము కొమ్మని ముందర పెట్టి ఆశగొలిపి శిశువుల చేరంగా పిలిచినట్టులు తపస్సులకు జన్మఫలమైన తన మహత్వ మెరుకపడనీక సర్వేశుడే గనటక. పిల్లల్ని ఎత్తుకుందామని తండ్రి ఏం చేస్తాడంటే, ఇదిగో ఈ పండు తీసుకోవని పెడతాడట. పెడితే ఆ పండు కోసం పిల్లవాడు వస్తూ ఉంటే ఆ పండు చటుక్కుని వెనక్కి లాగి పిల్లవాడిని ఎత్తుకుంటాడట. అలాగా తనని తాను దాచుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చాడంటే తనలోకి ఎత్తుకోవడానికేమేమో అన్నదట చెల్లి. రేపు మళ్ళీ ఆ శివానంద తాండవ హేళకు సాయంత్రం 6:30 గంటలకల్లా సంసిద్ధులమవుదాం. ఈరోజు ఇంతటితో స్వస్తి.